నీళ్లలోనే ఉంటుంది ఏనుగు, ఈ మొసలి, కాబట్టి దానికి అలసట లేదు, సహజంగా జలజంతువు కదా. అందువల్ల పాపం అంతకంతకీ దానికి శక్తి పెరిగిపోతుందట స్థానబలం వల్ల అన్నమాట. ఏనుగుకో స్థానబలము లేదు, ఆహారము లేదు. పైగా ఏనుగు కాళ్ళ దగ్గర వేళ్ల దగ్గర చేరి మొసలి పొడిచి నెత్తురు తాగేస్తుంది. ఏనుగులకి కొన్ని సున్నిత ప్రదేశాలు ఉన్నాయి. ఇప్పటికి కూడా ఆఫ్రికా అరణ్యాలలో ఏనుగులు వేటాడేవాళ్ళు కొందరున్నారు. మీకు వీలుంటే జిమ్ కార్బెట్ అని ఒకడు వేటగాడు ఉన్నాడు, వాడు బాగా వేటల గురించి రాశాడు. వాడు రాశాడు ఒక పుస్తకంలో, ఈ ఏనుగుల వేళ్ల దగ్గరకి, వీటిని టోస్ అంటారు ఇంగ్లీష్లో, ఇవి చాలా మెత్తగా ఉంటాయి. ఈ వేటాడేవాడు చిన్న చిన్న చొరకత్తెలతోటి దాని కాళ్ళ దగ్గరికి దూరిపోయి వాటిని పొడి చేస్తారు. పొడవగానే ఆ చొరకత్తెలతో ఆ వేళ్ళు తెగి నెత్తురు కారిపోతుంది. ఇంకా నెత్తురు కారితే రక్తస్రావం అయితే కదల్లా కింద పడి చచ్చిపోతాయి. ఆ పడిపోగానే వాళ్ళు కోసి తినేస్తారు, వాళ్ళు ఆ దంతాలు పీక్కుపోతారు. ఈ మొసలి సరిగ్గా ఆ టోస్ దగ్గరికి వెళ్ళి వాటిని పొడుస్తుంది. ఇది తప్పించుకోవడం కష్టం. దాంతో అందులోంచి నెత్తురు రాగానే ఈ మొసలి దాన్ని పీలుస్తుంది. లోపల రక్తం అంతా పోతే రక్తహీనతతో నీరసపడిపోతుంది అన్నమాట. అందువల్ల తొందరగా మొసలి ఏనుగుని పడగొడుతుంది. బలమున్న నీళ్లలో కనబడకుండా ప్రాణం ఇలా తీస్తుందన్నమాట తన చమత్కారంతో. ఇప్పుడు ప్రస్తుతం దీని కాళ్ళు పొడిచి నెత్తురు తాగి స్థానబలం వల్ల అంతకంతకి మకరముప్పి అన్నారు. మకరముప్పి డస్య మత్తేభమల్లంబు బహుళపక్షసీత భానుపగిది. పాపం రోజు రోజుకి చిక్కిపోయింది ఏనుగు. తిండి లేదు, నిద్ర లేదు, స్థానబలం లేదు. అందువల్ల కృష్ణపక్షంలో చంద్రుడు రోజు రోజుకి తగ్గిపోతాడు కదా, బహుళపక్షంలో పూర్ణిమ దాటాక రోజు రోజుకి చంద్రుడు తగ్గి అమావాస్య నాటి కనబడకుండా పోతాడు. అలా అయిపోయి చిక్కిపోయాట పాపం. పూర్వం ఎంత లావుగా బలంగా ఉన్న గజరాజు క్రమంగా సర్కస్ ఏనుగులా పీనుగైపోయాడు పాపం అన్నమాట. అప్పుడు ఒడ్డు మీద ఉన్న ఆడ ఏనుగులు కన్నీళ్లు పెట్టుకుంటూ, అయ్యో మా ఆయన నీళ్లలో ఇరుక్కుపోయాడు, ఇంకెవరూ రక్షించరా, వస్తాడా లేదా అని ఈ వెయ్యేళ్ళు అవి ఉన్నాయట పాపం. సహజంగా మరీ కొంతకాలం కష్టపడితే భర్తను వదిలేసిపోవాలనుకుంటారట ఎవరైనా, కానీ అవ్వాలి అనుకోల. మన మానవుల కంటే పాతివృత్యం అన్నవాటి వాటికి పాపం. ఎంత అందమైన పద్యం రాశాడండి, మకర్రితోడ పోరు మాతంగ విభుని ఒక్కరు నిడిల్చిపోవ కాళ్ళు రాక కోరి చూచుచుండే కుంజరీయూతంబు మగలు తగులు కారే మగువలకును. మొసలితో పోరాడుతున్న భర్తని చూచి మా ఆయన ఎప్పటికైనా బయటకు వస్తాడా లేడా, ఆయన ఎవరు రక్షిస్తారు అని కన్నీళ్లు పెట్టుకుని ఈ వెయ్యేళ్ళు ఒడ్డు మీద అలాగే నిలబడి పడుకోలేదు, అన్నం తినలేదు, మంచినీళ్ళు కూడా తాగడంలా కన్నీళ్లు పెట్టుకుంటూ ఏడుస్తూ చూస్తూనే ఉన్నాయట. పాతివృత్యం ఆ ప్రేమ అటువంటిది. ఏ జంతువుకైనా భార్యాభర్తల బంధం. అందుకే ఇనపతాళ్ల కంటే పసుపు తాడుకి బంధం ఎక్కువ. ఒకసారి పసుపు తాడు కడితే తెగడం అంత తేలిక కాదు. బోడి ఇనపతాళ్ళు అంటున్నారే, ఇనపతాళ్ళు ఎంతకాలం ఉంటాయి, పటుక్కని తెగుతాయి. ఈ బంధం ఒకసారి కడితే ఈ భార్యాభర్తలిద్దరిలో ఎవరో ఒకళ్ళు వెళ్ళిపోయినా సరే ఇంకా ఆయన గుర్తుకు తెచ్చుకుంటూనే ఉంటారు పాపం. అంటే ఎన్నాళ్ళైనా మా ఆయన, మా ఆయనని. అలాంటి పతివ్రత తరుణీయముడుల కోవకి చెందిన ఏనుగులు ఒడ్డు మీద ఏడుస్తూనే ఉన్నాయి. ఇప్పుడు గజరాజు ఎలా ఉన్నాడు, మకరేంద్రుడు ఎలా ఉన్నాడు? ఏమైనా సరే నేను విజయం పొందుతాననే ఉత్సాహంతో ఉందిగా మొసలి. అందుకని అది చాలా కాంతివంతమైన ముఖంతో ఉందట. దాన్ని ఒక హఠయోగితో పోల్చారు. పాదద్వంద్వము నేలమోపి పవను బంధించి పంచేంద్రియోన్మాదంబుల్ పరిమార్చి బుద్ధిలతకుల్ మారాకు హత్తించి నిష్ఖేద బ్రహ్మ పదావలంబనరతిల్ క్రీడించు యోగీంద్రు మర్యాదన్ నక్రము విక్రమించ కరిపాదాక్రాంత నిర్వక్రమై. యోగులలో హఠయోగులను కొంతమంది ఉన్నారు. ఈ యోగాభ్యాసం చేసేవాళ్ళు ఏం చేస్తారంటే రెండు కాళ్ళు నేలకి దగ్గరగా అలా అతుక్కునేలా పెడతారు, అని గాలిని లోపలికి కుంభిస్తారు. పూరకము రేచకము కుంభనము అని ఉంది, అందులో కుంభిస్తారు గాలిని. పవనున్ గుంభించి ఇంకా పంచేంద్రియోన్మాదంబున్ పరిమార్చి. ఇందాక చెప్పానుగా పంచేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, ఇవి విజృంభించకుండా చూస్తారు. ఇవి పనిచేస్తాయి కానీ వ్యసనముల జోలికి వెళ్లకుండా ఎక్కువ అవ్వకుండా చూస్తారు. ఆ పంచేంద్రియాలను అదుపులో పెడతారు. మీరు ఎప్పుడైనా చూడండి, యోగులు నాసాగ్రం మీద దృష్టి పెట్టి జపం చేస్తారు. అలా ముక్కు మీద దృష్టి ఉన్నప్పుడు ఎదురుగుండా ఎవరన్నా వచ్చినా కనపడదు, కనపడితే వాడు యోగి ఎందుకు అవుతాడు, రోగి అవుతాడు. ఈ నాసాగ్రము తప్ప ఎదురుగుండా వస్తున్న ఏ వ్యక్తి కంటికి కనపడనంతటి స్థాయికి వెడితే అది ఇంద్రియోన్మాదాన్ని పరిమార్చడం అంటే. అప్పుడు చెవులకి ఏం వినపడదు, పక్కన సెల్ ఫోన్ వచ్చినా జపం పక్కన పెట్టి హలో అండం అన్నాడంటే వాడు రోగి, వాడు యోగి అవ్వలేడు. ఎదురుగుండా దృశ్యం కనపడ్డంలా, చెవులకి శబ్దం వినపడ్డంలా, నాలుక మీద పాయసం పెట్టిన వాడికి రుచి తెలియదు అప్పుడు. ఎందుకని, ధ్యానంలో ఉన్నాడు గనక, ధ్యాసలో ఉన్నాడు గనక. లోపల కాసేపట్లో ఇడ్లీలో కోసం తయారు చేసే చట్నీకి పోపు పెడితే ఆ పోపులు ముక్కులోకి వెళ్ళవు. సామాన్య మానవుడికైతే ఈ పోపులు వాసనకి హచ్చీ హచ్చీ అంటాడు వీడు. అంటే వీడు ముక్కుల్లోకి అది వెళ్ళిపోయిందనమాట. అది వెడితే వీడు యోగి ఎలా అవుతాడు? చర్మం మీదకి ఈ ఆహ్లాదకరమైన వాయువుల ప్రసారం వెళ్ళదు. ఇలా ఇంద్రియములను అదుపులో పెడతాడు. అప్పుడు వీడి బుద్ధికి కొత్త బుద్ధితో వస్తుంది. దాన్ని మారాకు అంటారు. అరటికెల వేసేటప్పుడు మారాకు అని ఒక ఆకు వస్తుంది. అలాగే శ్వాస మీద ధ్యాస పెట్టి నిజమైన యోగాభ్యాసం చేసేవాడికి ఇప్పుడున్న బుద్ధి పోయి కొత్త జ్ఞానం వస్తుంది. అంటే పరబ్రహ్మకి సంబంధించిన ఊహ వస్తుంది. అది బుద్ధిలతకు మారాకు హత్తించి అప్పుడు ఇక వాడికి దుఃఖం ఉండదు. ఖేదము అంటే దుఃఖం, నిష్ఖేదం అంటే దుఃఖం లేకపోవటం. దుఃఖరాహిత్యమైన బ్రహ్మానందం అప్పుడు కలుగుతుంది. కూర్చున్నవాడికి ధ్యానంలో ఒకనొక దివ్య అనుభూతి కలుగుతుంది. ఆ అనుభూతిలో సకల లోకాలు కనపడతాయి. నిజమైన పరబ్రహ్మం అంటే ఏమిటో తెలుస్తుంది. తాను శుద్ధ చైతన్యమని గ్రహిస్తాడు. అది ఒక్కొక్కసారి 2 నిమిషాలు ఉండొచ్చు, సెకండ్లు ఉండొచ్చు, ఎక్కువ కాలం ఉండొచ్చు. కానీ మొత్తం మీద ధ్యానములో ఉన్నప్పుడు ఆనంద అనుభూతి పొందుతాడు. అలాంటి బ్రహ్మానందమును అనుభవించే ఒకనొక యోగిలాగా గజరాజు కాళ్ళు పట్టుకున్న మకరేంద్రుడు ఉన్నట్ట. ఈ మొసలిని ఆ యోగితో ఎందుకు పోల్చారంటే, నేను ఇందాక చెప్పినట్టు కాళ్ళు నిగడదన్నుతాడు యోగి. ఈయన కూడా మొసలి గారు కూడా కాళ్ళు గట్టిగా పట్టుకుని ఓ తాడులాగేవాడు పట్టుకున్నట్టుగా ఏనుగు కాళ్ళు గట్టిగా పట్టుకున్నాడు. కేవలం ఏనుగు మీద తప్ప దేని మీద దృష్టి లేదు, అంటే ఇంద్రియాల మీద ఉన్మాదం లేదు. అప్పుడు ఇతనికి ఏనుగుని జయిస్తున్నాననే ఒకనొక ఆనందం కలిగింది. అది బుద్ధిలతకి మారాకంటే జయం పొందేటప్పుడు వచ్చే ఆనందం బ్రహ్మానందం అయ్యింది. అది నిష్ఖేద బ్రహ్మ పదావలంబనం అంటే. ఇక్కడ ఈ విధంగా మకరేంద్రుడు ఇందాక చెప్పినట్టుగా మన శరీరములలో ఉన్న షట్చక్రాలు జయించిన యోగిలాగా అంటూ విజృంభిస్తున్నాడు. బ్రహ్మానంద స్వరూపుడై ఉన్నాడు. ఇంకా ఏనుగు ఎలా ఉంది? మొసలి పట్టి పీడిస్తూ ఉంటే ప్రాణాపాయ స్థితిలో పడిపోయి గిలగిల్లాడిపోతూ ఆయన కూడా ఉన్నట్ట పాపం సామాన్య మానవుడిలాగా. ఊహ కలంగి జీవనపు టోలమున బడి పారుతును మహామోహలత నిబద్ధ పదముల్ విడిపించుకొనంగలేక సందేహము పొందు దేహిక్రియ దీన దశల్ గజముండే భీషణ గ్రాహ దురల్త దల్త పరిఘటిత పాద కురాగ్ర శల్యమై. ఒక ఆయన సంసారంలో ప్రవేశించాడు. ఏదో వాడి కర్మగాలి సంసారంలో అన్ని కష్టాలే మొదలయ్యాయి. ఆస్తులు లేవు, అప్పులు ఎక్కువైపోయాయి. బయటికి వెడితేనేమో అప్పుల వాళ్ళు ప్రాణం తీసేస్తున్నారు, ఉన్న కొంపాగోడు లాగేసుకున్నారు, ఏదో రోడ్డు మీద పడ్డాడు. ఇంట్లోకి వస్తే పిల్లలు డొనేషన్ కట్టమంటాడు ఒకడు, ఉద్యోగం అంటాడు ఒకడు, పెళ్ళి అంటుంది ఇంకొకటి. ఈ గందరగోళాల్లో పడిపోతున్నాడు. పెళ్ళామేమో పోషించలేకపోతున్నావేవరా దౌర్భాగ్యుడని తిడుతుంది. ఇంటికి వస్తే ఈ సామాన్లు తేలేక వీళ్ళ పోరు పడలేక, బయటికి వెడితే అప్పుల వాళ్ళ పోరు పడలేక, ఈ మధ్యకాలంలో పిల్లలు చేసే గందరగోళం తట్టుకోలేక, ఇటు ఆడ మగ వీళ్ళందరి చేత చివాట్లు తింటూ తిరుగుతున్న ఒకనొక సామాన్య ప్రాణిలో ఉన్నట్ట గజరాజు గారు. అప్పుడు వాడికి బుర్ర పనిచేయదు, ఊహ కలంగి, ఏం చెయ్యాలో ఆలోచనకి తట్టదు. జీవనపుటోలమునంబడి పారుచున్, అలాగని ఊరుకుంటాడా. జీవితం అనే ప్రవాహంలో కొట్టుకుంటూ పోతున్నాడు. ఎక్కడికో ఒక నదిలో కొట్టుకుపోతున్న జీవిలాగా ఈ సంసారం అనే ప్రవాహంలో కొట్టుకుపోతున్నాడు. ఆ సమయంలో ఇటువంటి వాడికి మహామోహలత నిబద్ధ పదమున్ విడిపించుకొనంగలేక, ఇంత సంసారంలో కష్టాలున్నా ఒక వ్యామోహం అనే తీగ పట్టుకుంటుంది కాలిని. నీట్లో కొట్టుకుపోతున్న వాడికి హఠాత్తుగా ఏ కాలికో తీగ చుట్టుకుంటే ఇక లేవలేక మునిగిపోతాడు. ఈత కొట్టే వాళ్ళకి నీళ్లలో ఉన్న నాచు చాలా ప్రమాదం. ఒక్కొక్కప్పుడు ఆ తీగలు కాళ్ళకి పెనవేసుకుని అందులో కూరుకుపోతారు. ఈ సంసారంలో వాడికి కూడా ఎన్ని కష్టాలున్నా వ్యామోహం అనేది పట్టుకుంటుంది వీడి కాలిని. ఏమిటా వ్యామోహం? రేపైనా నా రోజు మారకపోతుందా, ఎల్లుండైనా నా రోజు మారకపోతుందా, నా అప్పులు తీరకపోతాయా, ముప్పులు తప్పకపోతాయా, డబ్బు రాకపోతుందా, మళ్ళీ సుఖాలు పొందకపోతానా, ఈ వ్యామోహమే వీడిని బతికిస్తుంది. ఇది లేకపోతే ఎలా బతుకుతారు? అయిపోయాననుకుంటే విషం దాగి ఎలాగో చచ్చిపోతాడు, లేదా ఏ సింహాద్రికంతో తలబెట్టి చచ్చిపోతాడు. మాయదారి సింహాద్రికం తలబెట్టి చచ్చిపోదామని పెడితే అదేమో లేట్, ఎప్పుడు చూసినా దాంతో అదో బాధ. ఆ మధ్యన భార్యాభర్తలకి తగాదా వచ్చిందిట, భర్తగారికి భార్య మీద అలిగి, ఏమే నువ్వు నన్ను రోజు తిడుతున్నావు, నా వల్ల వట్ల సంపాదన, నేను చచ్చిపోతాను, సింహాద్రికింత పడి చచ్చిపోతాను అన్నట్ట. ఈవిడ పరమపతివ్రత చావు అంది అనగానే పూరీ కూర ప్యాక్ చెయ్యి అన్నట్ట. చచ్చేవాడికి పూరీ కూర ఎందుకంటే ఏం చెప్పమంటావు, సింహాద్రి అంటే హింసాద్రి అది, అది 4 గంటలు లేటుగా వచ్చిందంటే మళ్ళీ నీరసం వస్తుంది, చచ్చే ముందు కాస్త పూరీ కూర అన్నా ప్యాక్ చేసేవి అన్నట్ట. ఈ పూరీ కూర కోరుకునేవాడికి ఇంకెదుగు చావువాడు మాయిదారు గొడవ. అంచేత మొత్తం మీద ఏది ఏమైనా వ్యామోహం అనేది వదలదు గనక ఇవాళ కాకపోతే రేపైనా నా రోజు మారకపోతుందా అనే ఒకనొక ఆశ కాలిని పట్టుకోగా అది వదలక ఆశ చావక అలాగని కష్టాల్లోంచి గట్టెక్కలేక కష్టాలలో ఉన్నవాడు ఎలా గిలగిలలాడతాడో, సందేహం ఎలా పొందుతాడో, అలాంటి దేహిలాగా దేనదశతో ఉందిట పాపం గజరాజు గారు. భయంకరమైన మొసలి తనని పట్టి పీడిస్తూ ఉండగా దాని కోరలకి చిక్కుకున్న కాలు విడిపించుకోలేక మహాబాధతో ఇన్నాళ్ళకి దానికి ఇప్పుడు గుర్తుకొచ్చాడు భగవంతుడు. ఒకప్పుడు కబీర్దాస్ గారు ఒక గొప్ప దోహ చెప్పాడు, దుఃఖమే సుమిరన్ను సబ్బకరై సుఖమే కియా అన్నకోయ్, సుఖమే సుమిరన్ను ఎదికరై తో దుఃఖ కాహే హోయ్ అని. ప్రతివాడికి దుఃఖం రాగానే అప్పుడు గుర్తుకొస్తాడు దేవుడు అన్నమాట. కష్టం రాగానే ఇంకా ఎక్కడ లేని వాళ్ళకి ఆ టైంలోనే దుర్గాదేవి గుడి అప్పుడు కెటకెట్లాడిపోతుంది. ఉత్తప్పుడు పొరపాటును వెళ్ళాడు సుఖం వస్తే. దుఃఖం రాగానే దేవుడా రక్షించు బాబాయ్. 10th క్లాస్ పరీక్షలు రాసేవాళ్ళకి రిజల్ట్ వచ్చే ముందు పిల్లలకి గుర్తొస్తాడు ఏడుకొండలు, వాడు అప్పటిదాకా గుర్తుకురాడు. నేను గనక ఫిజిక్స్లో టఫ్గా ఉందంటున్నారు, ప్యాస్ అయితే చాలు, మిగతా వాటిల్లో 90 రాకపోయినా పర్వాలా, ప్యాస్ అయితే కొబ్బరికాయ కొడతాడు, ఇంత చేసి వీడు కొట్టేది కొబ్బరికాయ, లేదా గుండు ఆయనకి ఇచ్చేది, ఆయనతో కూడా కాంటాక్ట్ ఫారం. ఒత్తప్పుడు ప్యాస్ అయిపోయాక ఇంక మళ్ళీ ఆయన గుర్తుకురాడు. అందువల్ల దుఃఖము రాగానే భగవంతుడు గుర్తొస్తాడు, సుఖం వస్తే ఎవడు భగవంతుడిని ధ్యానించడు. ఓరి పిచ్చాడా, సుఖంలో ఉండగానే నిరంతరం భగవద్ధ్యానం చేస్తే తో దుఃఖ కాహే హోయ్, దుఃఖం ఎక్కడి నుంచి వస్తుంది? దుఃఖం వచ్చినా దుఃఖం అనిపించదు సాధన వల్ల, కానీ అజ్ఞానంలో పడి సుఖంగా ఉంటే థియేటర్కి వెడతాం అలంకార థియేటర్కి, దుఃఖం వస్తే అప్పుడు సిద్ధార్థ అకాడమీలో పద్మాగర్ గారు ఉపన్యాసం గుర్తొస్తుంది. అంటే మీలాంటి జ్ఞానుల గురించి చెప్పాలండి, నేను చెప్పేది అజ్ఞానుల గురించిలండి. మీలాంటి వాళ్ళు అన్ని వేళలో వస్తూనే ఉంటారు, అది వేరే విషయం. కాబట్టి నిరంతరం భగవద్ధ్యానం ఒక అద్భుతమైన ఆనందం, అది వాడికి జీవితంలో ఏది దుఃఖం అనిపించదు ఆ స్థాయికి తీసుకెడుతుంది. అయినా పర్వాలేదు, కనీసం కష్టం వచ్చినప్పుడైనా వాడిని తలుచుకున్నాడు, అప్పుడు కూడా అజ్ఞానంలో పడకుండా. అంత కొంతలో కొంత నయ్యం కదా, కష్టం వచ్చినప్పుడు ఏ ఎల్లయ్యనో పుల్లయ్యనో వాణ్ణి వాడే రక్షించుకోలేని వాణ్ణి రక్షించమని కోరడం కంటే భగవంతుడా రక్షించమనడం కొంతలో కొంత భాగ్యమే. ఇప్పుడు ఇన్నాళ్ళు ఎన్నో కష్టాలు పొందిన మకరేంద్రుడి చేతిలో నా చావు యాతన పడుతున్న గజేంద్రుడికి 1000 ఏళ్ల తర్వాత జ్ఞానోదయమై పూర్వ పుణ్యఫల దివ్య జ్ఞానం, ఎప్పుడో పూర్వజన్మలో చేసుకున్నాడు పుణ్యం, ఆ పుణ్యం వల్ల భగవంతుడు గుర్తొచ్చాట. ఏ రూపంతో దీనిని గెలుస్తాను, ఇక ఏ దేవుణ్ణి పిలిపిస్తున్నాను నేను, ఎవడు నన్ను రక్షిస్తాడు, ఈ భయంకరమైన జలజంతువుని చంపిన ప్రాణం కాపాడేవాడు ఒక్కడు లేడా, అలా ఉంటే వాడికి మొక్కుతాను. అందమైన పదం, లేరే మృక్కెద దిక్కుమాలిన మొరాలింపన్ ప్రపుణ్యాత్మకుల్, దిక్కులేకల్లాడిపోతున్న నా మొరాలించి నన్ను రక్షించేవాడు ఒక్కడు లేడా. దిక్కుమాలు అంటే మాలు అంటే నశించుట, దిక్కుమాలు అంటే దిక్కు లేకపోవుట, ప్రాల్మాలు అంటే న్యాయము నశించుట. ఇది తెలియక చాలామంది దిక్కుమాలిన అనే పదం అంటే అసభ్య పదం అనుకుంటున్నారు కొంతమంది. అంటే భాష రాని వాళ్ళతోటి ఇదో సమస్య అయిపోతుందన్నమాట. ఆ మధ్యన ఎవడో ఒక ఆయన దిక్కుమాలిన అనే పదం వాడారండి, ఆయన ఎవరో ఉపన్యాసంలో, నాకు అసహ్యం అనిపించిందండి అన్నాడు. అంటే నీ బతుకే అసహ్యం, నువ్వు పోతన గారి పద్యాలు కూడా కాదంటున్నావు అన్నమాట. నీకేం భాష వచ్చని ఇతరులలో వేలు పెట్టగలవు? ఒక వ్యక్తి భాషలో వేలు పెట్టాలంటే నీకు ఏ స్థాయి ఉండాలి? ఎంత అందమైన మాట అండి దిక్కుమాలిన అనేది, తెలుగు పదం అది, దిక్కు లేకపోవటం అని అర్థం. లేరే మృక్కెద దిక్కుమాలిన మొరాలింపన్ ప్రపుణ్యాత్మకులు, అయ్యో అనేకమైన ఏనుగులు నన్ను సేవిస్తూ ఉండగా ఆ సేవలు అందుకుంటూ నా చెమట జలం నేల మీద పడి ఈ చెమట జలం వల్ల బాగా పెరిగిన గంధపు చెట్ల నీడలో హాయిగా విశ్రాంతి తీసుకునేవాడిని. ఈయన చెమట ఎంత గొప్పదంటే ఈ చెమటకి గంధం చెట్లు బాగా పెరిగాయిట, పెరిగి పువ్వులు కాసాయిట, సుగంధాన్ని వెదజల్లాయిట. ఆ చెట్ల నీడలో వేసవికాలంలో విశ్రాంతి తీసుకునేవాడిని. ఆ రోజుల్లో వీరప్పన్ లేడు గనక, అందువల్ల హాయిగా అక్కడ విశ్రాంతి తీసుకోలేక ఈ నీటి మీద ఆశ కొద్దీ అడవికి ఎందుకు వచ్చాను, ఈ చెరువులో ఎందుకు పడ్డాను, భయం కలిగింది, ఈ భయం ఎలా తొలగుతుందిరా భగవంతుడా అన్నాడు ఆయన. ఎవ్వనిచే జనించు జగము ఎవ్వని లోపల నుండులీనమై ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం వెవ్వడనాది మధ్యలయుడెవ్వడు సర్వము తానయైన వాడెవ్వడు వాణి ఆత్మభవు ఈశ్వరునే శరణం భూవేడెదల్. ఈ అద్భుతమైన పద్యం ఇది కూడా. ఎక్కడన్నా ఇందులో పేరుందా, ఫలానా వాడని చెప్పారా? ఎవ్వనిచే జనించు, ఈ మొత్తం చరాచర జగత్తంతా ఏ పరమ పురుషుడి వల్ల పుడుతోందో, అంటే ఎవడు దీన్ని సృష్టిస్తున్నాడో, ఎవడు దీనిని పోషిస్తున్నాడో, ఎవడు తిరిగి తనలో కలుపుకుంటున్నాడో, అటువంటి సృష్టి స్థితిలయములు మూడు చేసే భగవంతుణ్ణి ధ్యానిస్తున్నాను. ఎక్కడ గుణ రూప కర్మములు లేవిందులో, నిర్గుణ పరబ్రహ్మాన్ని ధ్యానించాడనమాట ఇందులో. ఇంకా ఈ చరాచర జగత్తంతటికి అసలు సిసలైన ఈశ్వరుడు ఎవడు? ఈశ్వరుడు అంటే కేవలం అధిష్టాన దేవత, ప్రభువు, పరమ ఈశ్వరుడు. ఆయన కంటే పైన మరో ప్రభువు లేడు, వాణ్ణి పరమేశ్వరుడు అంటారు. అనగా రాజాధిరాజు. అలాంటి చక్రవర్తి ఎవడో, అన్నిటికీ మూలమెవరో, సృష్టి చేసే త్రిమూర్తులకి కూడా మూల కారణమెవడో, ఆది మధ్య అంతములు లేనివాడెవడో, వాడికి నమస్కారం. నన్ను చూడగానే మీరు ఏమంటున్నారు, ఇదిగో ఫలానా వ్యక్తి కనబడ్డాడు, వీడికి ఇవి పాదాలండి, కాళ్ళు కనబడుతున్నాయిగా, ఇది ఆది, ఇదిగో ఇది నడుము అంటే మధ్య, ఈ తలకాయ, ఈ పైన ఇంక లేదు గనక అంతం. ఆది మధ్య అంతములు ఉన్నాయి ఒక వ్యక్తికి ఎవరిని చూచినా. కానీ వాడో అంతటా వ్యాపించి ఉండడం వల్ల భూమికి గుండ్రంగా ఉంటే ఏది ఆది, ఏది మధ్య, ఏది అంతం అని చెబుతాం. అలాగే అంతటా వ్యాపించి ఉన్నవాడికి ఏది మొదలో, ఏది మధ్యో, ఏది అంతమో తెలియదు, అంతటి విరాట్ పురుషుడు. అందుకని భగవంతుణ్ణి ఆది మధ్యాంతరహితుడు అన్నారు. అలాంటి అనాది మధ్యలయుడెవ్వడు, వాడికి నమస్కారం. సర్వము తానయైన వాడెవ్వడు, అన్నీ తానే అయినవాడెవడు. ఈ సృష్టిలో ఉన్న సమస్త లోకాలు, పురుషులు, 7, 7, 14 అన్నీ వాడే, వాడు కానిది లేదు. సర్వాంతర్యామి అటువంటి వాడెవడో, అటువంటి వాణ్ణి ఆత్మభవుడు. ఆత్మభవుడు అనే శబ్దానికి రెండు అర్థాలు ఇక్కడ. ఆత్మభూ అంటే తనంత తాను పుట్టినవాడు, ఎవరి వల్ల పుట్టల, తానే ఒక రూపం ధరించాడు, మళ్ళీ రూపం విడిచిపెడతాడు. అందుకని ఆత్మభూ అన్నా స్వయంభూ అన్నా తన ఎంత తాను ఆవిర్భవించువాడు. రెండవది ఆత్మభవుడు అనగా ఆత్మయందు హృదయమునందు గోచరించువాడు. మనం ధ్యానం చేస్తే ఎక్కడికి వెళ్ళక్కర్లేకుండా, ఏ ఆలయానికి వెళ్ళక్కర్లేకుండా హృదయమునందు కూడా, ఆత్మయందు కూడా గోచరించేవాడు అటువంటి వాడు. అంటే భగవంతుణ్ణి కేవలం భౌతికంగా చూడక్కర్లా, అంతర్ముఖంగా కూడా చూడవచ్చు. ఆ ఈశ్వరుణ్ణి, అధిష్టాన దేవతని, ప్రభువుని నేను భజిస్తున్నాను. లోకాలు, ఈ లోకాలలో ఉన్న ప్రజలు, ఈ లోకాలని పరిపాలించేవారు అందరూ ఎప్పుడో ఒకప్పుడు నశించిపోక తప్పదు. లోకంబులు, లోకేశులు, లోకస్థులు, తెగిన తుదిన లోకం బయ్యిన పెంజీకటి కవ్వలనెవ్వండే కాకృతి వెలుగునతనినే సేవింతున్. ఎప్పుడో ఒకప్పుడు ఈ లోకాలు నశిస్తాయి, ఈ లోకాలలో ఉన్నవాళ్ళు పోతారు, ఈ లోకాలని పరిపాలించేవాళ్ళు పోతారు. అందరూ నశించినా తాను మాత్రం నశించకుండా పైన ఎక్కడో ఒకనొక పెను చీకటికి అవతలు ఉన్నట్టు ఒక పరంబ్రహ్మస్వరూపుడు, ఆయనని జ్యోతిస్వరూపుణ్ణి ధ్యానిస్తున్నాను. ఇక్కడ ఒక చిన్న కిటుకు ఉంది, తెలిస్తే గాని అర్థం కాదు. మన హృదయంలో దహరాకాశం అని హృదయంలో ఒక ఆకాశం ఉంది. ఈ ఆకాశానికి వెళ్లే ముందు అంతా కటిక చీకటి, అది దాటితే అక్కడ జ్యోతిస్వరూపంతో వెలుగుతాడు. ఆ వెలిగేవాడే నీవారశోకవత్తన్వి పీతాభా సత్యణూపమ, అణువులాగా పసుపచ్చని రంగులో, బంగారపు రంగులో, ఒడ్డు గింజ కొన ఎంత ఉంటుంది, అంతకంటే సూక్ష్మంగా ఉన్న కాంతి స్వరూపంగా వెలుగుతాడట. ఆ కాంతి మధ్యలో పరమాత్మ ఉన్నాడు. ఇదొకటి. ఒకప్పుడు అర్జునుడు శ్రీకృష్ణుడి దర్శనానికి ద్వారకా నగరానికి వచ్చాడు. ఆయన రాగానే ఓ బ్రాహ్మడు వచ్చి, కృష్ణ మా ఆవిడ గర్భవతిగా ఉంది, పిల్లాన్ని రక్షించు అని ఏడుస్తున్నట్ట. కానీ కృష్ణుడు మాట్లాడలేదు, బలరాముడు మాట్లాడలేదు. ఎవరు మాట్లాడకపోతే ఆయన ఏడుస్తూ, ప్రభు సరైన వాడు లేకపోతే పిల్లలు చచ్చి ఏడుస్తున్నావు అని కృష్ణుడిని తిట్టిన తిట్టి తిట్టకుండా తిడుతున్నట్ట. అప్పుడు అర్జునుడికి బాధ కలిగి కృష్ణుడు చూస్తాడేమో అని చూస్తే ఆయన ఏం పట్టించుకోవటంలా నవ్వుతున్నాడు. ఇప్పుడు ఈయన వచ్చి, బ్రాహ్మణోత్తమ, ఎందుకు మా కృష్ణుడిని బలరాముడిని నిందిస్తున్నావు? నీ కష్టం ఏమిటంటే ఏం చెప్పమంటావయ్యా? నేను ఈ ద్వారకానగర పౌరుణ్ణి, నా భార్య ఇప్పటి వరకు 9 సార్లు పిల్లల్ని కంది, పిల్లలు పుట్టి పుట్టడంతో చచ్చిపోతున్నారు, ఇప్పుడు 10వ మారు గర్భవతి, ఇప్పుడు కూడా పిల్లాడు చచ్చిపోతాడేమో. ప్రభువులు సరి అయిన వాళ్ళు కాకపోతే అతని పాలనలో ఉన్న గర్భవతులకి అల్పాయుష్కులైన పిల్లలు పుడతారు. చిన్నపిల్లలు చచ్చిపోతున్నారంటే మన ప్రభువులు దుర్మార్గులు అని అర్థం. అది ఎక్కడ శిశు మరణాలు ఎక్కువ ఉంటే అక్కడ మనల్ని పరిపాలించేవారు పరమ పాపాత్ములు. రాముడి కాలంలో అలాంటివి లేవు పొరపాటును కూడా. అక్కడ చెప్పారు, న వృద్ధ కశ్చిత్ బాలానాం ప్రేత కార్యాణి కొర్వతి. ముసలి వాళ్ళు చిన్నపిల్లలకి పిండ ప్రదానం చేయటం లేదు రాముడి రాజ్యంలో. అందరూ హాయిగా వార్ధక్యంలో చచ్చారు తప్ప పసిమరణాలు లేవు. ఇప్పుడు ఈ కృష్ణుడి పరిపాలనలో 9 మంది పిల్లలు చచ్చిపోయారు నాకు పుట్టి పుట్టగానే. ఇప్పుడైనా 10వ సారి గర్భవతిగా ఉంది, ఆ పిల్లాన్నైనా రక్షించవయ్యా అని అడిగితే ఆయన మాట్లాడడం, ఇదేం కృష్ణుడో అన్నట్టు ఈ బ్రాహ్మడు. అప్పుడు ఈయన, నీ కుమారుణ్ణి నేను రక్షిస్తానన్నాడు. బలరాము కృష్ణులు రక్షించలేకపోతే నువ్వేం రక్షిస్తావంటే, నాహం కృష్ణ, ఇది భాగవతంలో దశమస్కంధంలో ఉంటుంది ఈ కథ, ఇంకో చోట ఇంకో చోట అది కాదు. నేను కృష్ణుణ్ణి కాదు, రాముణ్ణి కాదు, నేను గాంధీవిని, నీ కుమారుణ్ణి రక్షించకపోతే ఈ గాంధీవంతో పాటు అగ్నిలో దూకుతానన్నాడు. మాట్లాడితే ఇది ఒకటి, కృష్ణుడికే చూస్తూ పైగా ఇప్పుడు నమ్మకం వచ్చింది, చచ్చిపోతానన్నాడుగా అందుకని. వెంటనే తన ఇంటికి తీసుకెళ్ళాడు. అర్ధరాత్రికి సాధారణంగా పురుడు వస్తుందని డాక్టర్లు చెప్పారట, అందుకని అర్ధరాత్రి వేళ అర్జునుడు ఆ ఇంటి చుట్టూత బాణాలతో పంజరం కట్టేశాడు. ఆ పంజరంలో నుంచి లోపలికి గాలి బయటికి రాదు, బయటగాలి లోపలికి రాదు, లోపల గాలి బయటికి వెళ్ళదు, అలా దిగ్బంధనం చేసేశాడు. అర్ధరాత్రి వేళ ఈ బ్రాహ్మడి భార్యకి ప్రసవం అయ్యింది, పిల్లాడు పుట్టి పుట్టగానే మాయమైపోయాడు. దాంతో వాడు బయటకు వచ్చి, దౌర్భాగ్యుడా, ఇంటి చుట్టూ పంజరం కట్టావు, ఎంతో పూర్వం 9 సార్లు పిల్లల్ని కన్నది మావిడ బిడ్డలున్నా ఉన్నారు శవాలు, ఈ పట్టు శవం కూడా మయమైపోయింది, నిన్ను నమ్ముకున్నాను రా త్రాష్టుడా, అయినా బలరామకృష్ణులు రక్షించలేకపోతే తగుదురమ్మని రక్షిస్తావా అని తెగతిట్టాడు. దాంతో ఈయనకి బాధ కలిగి ఈ గాంధీవం పుచ్చుకుని యోగశక్తితో సమస్త లోకాలు వెతికాట, భూలోకం వెతికాడు, భువర్లోక సువర్లోక మహర్లోక జనలోక గోలోక తపోలోక సత్యలోకాలు అతల వితల సుతల తలాతల రసాతల పాతాళాదులన్నీ వెతికాడు. ఎక్కడ వెతికినా ఇంత యోగశక్తితో ఎక్కడా కనపడలేదుట బాలుడు. ఇంకా ఆయన ఏం చేశాడు, బ్రాహ్మణోత్తమ, నీ కుమారుణ్ణి రక్షించకపోతే చచ్చిపోతానన్నారుగా గాంధీవంతో అగ్నిలో దూకి దా అని ఆయన వెంట పెట్టుకుని కృష్ణుడు ఎదురుగుండా సుధర్మాసభలో కూర్చునుండగా ఆయన ఎదురుగుండా చితిమంట వేసుకుని ఆ తర్వాత ఆ చితిమంట చుట్టూ ప్రదక్షిణ చేయడం, కృష్ణుడికే చూడడం, ప్రదక్షిణ చేయడం, కృష్ణుడికే చూడడం, అలా చూసి గాంధీవంతో అందులో దూకబోయాడు. అప్పుడు కృష్ణుడు పరుగును వచ్చి రెక్క పట్టుకుని, ఆగవయ్యా దూకుతావు, మాట్లాడితే నీళ్ళల్లో దూకుతా నిప్పుల్లో దూకుతానని నా ప్రాణం తీస్తున్నావు అన్నట్ట. నన్ను దూకకుండా నువ్వు కాపాడతావనే నమ్మకం ఉంది కాబట్టి ప్రతిజ్ఞ చేశానయ్యా అన్నాడు ఆయన. ఆయనకి ఎంత నమ్మకం అండి, నా గురువువి, నా దైవానివి, నన్ను తావనిస్తావా, నిన్ను నమ్ముకునే దూకుతానన్నాడు అన్నట్ట. సరే అయింది, ఏదో అయిందిలే అని కృష్ణుడు ఇతన్ని వెంట పెట్టుకుని తన రథమెక్కి ఈ రథంతో హిమాలయ పర్వతాలు దాటి ఆకాశంలోకి వెళ్ళిపోయాడు. సమస్త లోకాలు దాటి వెళ్ళగా వెళ్ళగా కొంత దూరానికి వెళ్ళాక ఇంకా కటిక చీకటి, అక్కడ అసలు అంత కన్ను పొడుచుకున్నారా అని గాఢాంధకారం. ఈ అంధకారంలో గుర్రాలు కదల్లేక ఆగిపోయాయి. అప్పుడు కృష్ణుడు సుదర్శన చక్రాన్ని విడిచిపెట్టాడు. ఆ సుదర్శన చక్రం కాంతిలో మళ్ళీ రథం ముందుకు వెళ్ళిందట. అప్పుడు ఆ చీకటికి అవతల నల్లని మేఘాకారంతో కోటి సూర్యుల కాంతితో వెలిగిపోతున్న ఒక మహానుభావుడు 1000 చేతులతో 1000 పాదాలతో 1000 నేత్రాలతో అనంత సౌందర్యంతో ఆదిశేషుడి మీద పడుకుని ఒక మూల విరాట్టు దర్శనమిచ్చాడు. అంటే ఆనందం ఎక్కువైపోయి కనీసం ఇందులోంచి బయటికి రాలేక చప్పట్లు కొట్టలేకపోతారు. ఆ కొట్టేది పూర్తి బాధచ్చు కదా, మళ్ళీ సగం కొట్టనా మన్నా కొట్టనా మన్నా. మాకు ఒక అమ్మాయి ఉండేది, నేను ప్రిన్సిపాల్గా పనిచేసినప్పుడు మొదట్లో తెలుగు లెక్చరర్గా రావడానికి ముందు వస్తుంది, ఇంగ్లీష్ మీడియం స్కూల్కి ప్రిన్సిపాల్గా కూడా పనిచేశాలండి. ఏబీసీడీలో ఏదో ఒకటి పెట్టాలి కదా, ఏదర్ ఏ ఆర్ బి అని పెట్టింది. ఎయిదర్ ఏ ఆర్ బీట. నేను ఎయిదర్ జీరో ఆర్ మైనస్ అని పెట్టాను మార్కులు. అలాగా కొట్టమా మానవా, ఎయిదర్ చప్పట్లు ఆర్ మొచ్చట్లు అన్నట్టుగంటే అలాగా ఏదో కొడితే బాధేయడం లేదా మాట్లాడుకోరుకోవటం, మంచి ఉత్సాహంగా కొట్టేది ఏదో కొట్టాలన్నమాట. అప్పుడప్పుడు చప్పట్లు కొడితే మీరు కూడా తన్మయత్వంతో వింటున్నారని ఒక అర్థం. ఒక్కొక్కప్పుడు కొట్టట్లేదంటే అది కూడా మర్చిపోయి అక్కడికి వెళ్ళిపోయారని అది పొగడతేది. మొత్తం మీద ఏది ఏమైతేనే ఇప్పుడు ఆ చీకటికి అవతల ఆ పరంజ్యోతి స్వరూపుణ్ణి చూశారు. ఇంతకీ అక్కడ చీకటి ఏమిటో తెలిసినా మీకు, అవతల వాడు కోటి సూర్యుల కాంతితో ఉన్నాడు. ఆ కోటి సూర్యుల కాంతిని ఈ కళ్ళతో చూడలేకపోయారు. చూస్తే కళ్ళు ఏమయ్యాయి, బయర్లు గమ్మాయి. మీరు ఎప్పుడన్నా సూర్యుడిని చూడండి, చూడగానే ఏమవుతుంది, కళ్ళు చీకట్లు గమ్ముతాయి. ఇది చీకట అంటే చీకటి కాదు, ఆ కాంతిని చూడలేని నీ నేత్రపు లక్షణం. అవతల ఉన్నవాడిని చూడలేకపోవటం వల్ల చీకటి. ఆ చీకటికి అవతల ఉన్నవాడెవడు, పరంజ్యోతి స్వరూపుడు ఆయన. రండి స్వాగతం. ఓ నరనారాయణులారా, మీరిద్దరూ నా శరీరం నుంచి వచ్చారు, లోకరక్షణ కోసం అవతరిస్తారు. భవిష్యత్తులో కౌరవ పాండవ సమరంలో ఈ అర్జునుడికి విజయం చేకూర్చాలంటే నా శక్తి కావాలి. ఆ శక్తి అతనికి కళ కావాలంటే నా దగ్గరికి రావాలి. రావడానికే బ్రాహ్మడి పిల్లల్ని ఎప్పటికప్పుడు చంపాను, ఆ ఆత్మలన్నీ ఇక్కడికి తీసుకొచ్చా. ఇప్పుడు ఆఖరిని బాలుణ్ణి నేనే తీసుకొచ్చా, ఇదిగో ఈ 10 మంది పిల్లల్ని ఇస్తున్నాను అని అర్జునుడి శరీరం అంతా నిమిరి, భవిష్యత్తులో దుష్ట శిక్షణ చేస్తావు, శిష్టరక్షణ చేస్తావు, ఈ కృష్ణుడే నేను, నేనే కృష్ణుడని గ్రహించు అని దీవించి పంపాడు. అప్పుడు వాళ్ళిద్దరూ తిరిగి వచ్చారు. తిరిగి రాగానే బ్రాహ్మడు బ్రహ్మానందం పొంది, ఇందాక తెగతిట్టాడే దౌర్భాగ్యుడని, నీ ఇలాంటి పుణ్యాత్ముడు ఉండబట్టి నేను బతికాను అయ్యోయ్ అన్నాడు. ఆ నోరే ఈ మానవుల నోరు ఎటువంటిదంటే ఎప్పుడు పొగుడుతారో ఎందుకు తిడతారో తెలియదు. అందుకని ఎప్పుడైనా పొగిడేశారని ఆనందపడక్కర్లా, రేపు తిట్టారని బాధపడక్కర్లా. అక్కడ ఇదంతా ఎందుకు చెబుతున్నాను, లోకంబులు లోకస్థులు లోకేశిన్లు తెగిన తుది అలోకంబగు, అంటే అది లోకము కాదని ఒక అర్థం, కనపడదు. అక్కడ ఉంది ఒక పెంజీకటి, పెద్ద చీకటి. ఆ చీకటికి అవ్వల ఎవ్వండే కాకృతి వెలుగు వాడన్నమాట ఆ శ్రీమన్నారాయణుడు. అద్భుత కాంతితో వెలిగిపోతున్నాడే అతనినే సేవింతున్. ఈ కథ తెలియకపోతే ఆ చీకటికి అవతల వాడున్నాడనే విషయం తెలియదు. ఇది కూడా భాగవతంలోనే ఉంది, కాకపోతే ఇది దశమస్కంధంలో ఉంది, ఈ గజేంద్ర మోక్షం అష్టమస్కంధంలో ఉంది. ఆ పరంజ్యోతి స్వరూపుణ్ణి తలుచుకున్నాడంటే గజరాజు ఎంత జ్ఞాని అయి ఉంటాడండి. ఇంకా మహానుభావులైన యోగులు ఎవరిని ధ్యానిస్తున్నారో వాణ్ణి ధ్యానిస్తున్నాడు. అద్భుతమైన ప్రార్థన, ఒక్క ప్రార్థనే 2-3 రోజులు ఏకదాటిన 2.5 గంటలు చెప్పాలి. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం తమాహు పండితం బుధాహ అన్నాడు భగవద్గీతలో. జ్ఞానమనే అగ్నితో కర్మలను దహించేవాడు, అంటే కర్మ ఫలితం అది పుణ్యమైనా పాపమైనా తొలగించుకునేవాడిని పండితుడు అంటారు. ఇక్కడ గజరాజు ఏమన్నాడు, యోగీశ్వరులే మహాత్ము సద్యోగ విభావిత మనముల బాగుగా వీక్షింతురట్టి పరము భజింతున్. యోగాగ్ని దగ్ధ కర్ములు యోగీశ్వరులు ఏ మహాత్ము ఒండరుగక సద్యోగ విభావిత మనముల బాగుగా వీక్షింతురట్టి పరము భజింతున్. యోగము వల్ల ఒక అగ్ని పుడుతుంది, అది యోగాగ్ని అంటారు. అది కనపడదు, చిదగ్ని అంటే అది అమ్మవారు అందులోంచే పుట్టింది. ఈ యోగాగ్ని చేత పుణ్యపాప కర్మల ఫలితమును నాశనం చేస్తే అప్పుడు మోక్షం పొందుతారు. పుణ్యం మిగిలితే స్వర్గానికి వెళ్ళాలి, పాపం మిగిలితే నరకానికి వెళ్ళాలి. కాబట్టి మొత్తం నరకమో స్వర్గమో, ఆ తర్వాత మళ్ళీ పుట్టడం తప్పదు. అందువల్ల పుణ్యపాప కర్మలన్నిటినీ యోగాగ్ని చేత నాశనం చేస్తే ఇక వాడికి జన్మ ఉండదు, జన్మ రాహిత్యం వస్తుంది, వాడు సద్యోగి. అటువంటి యోగులు కూడా ఎవరిని ధ్యానం చేస్తున్నారో వాడిని నేను ధ్యానం చేస్తున్నాను. ఎంత పిలిచినా పలకట్లేదుగా ఆయన. అందుకని కలడందురు పరమయోగి గణముల పాలం కలడందురన్ని దిశలను కలడు కలండ నెడువాడు కలడో లేడో. యోగులు ఎక్కడుంటే అక్కడుంటాడంటారు, దీనులు ఎక్కడుంటే అక్కడుంటాడంటారు. కష్టంలో ఉన్నవాళ్ళు కృష్ణ అనగానే పరిగెత్తుకొస్తాట. ఇప్పుడు నేను ఎంతో దీనత్వంతో ఉన్నాను, అయినా రాడే. మహాయోగులున్న చోట ఉంటాడంటారు, అన్ని దిక్కుల్లో ఉన్నాడు అంటారు. ఇలా అంతటా ఉన్నాడు ఉన్నాడని అందరూ అంటున్న భగవంతుడు అసలు ఉన్నాడా లేడా? కష్టం ఎక్కువైపోయినప్పుడు ఒక్కొక్కప్పుడు మనకి బాధలు ఎక్కువైతే నిజంగా నువ్వు ఉన్నావా అంటారట. ఆ అండం కూడా భక్తిలో ఒక భాగం. రాముడు ఎవడబ్బా సొమ్మని కులుకుచు తిరిగేవయ్యా రామచంద్ర అని రామదాస్ దెప్పలేదు. దెప్పాలి, దెప్పడమే భక్తుల లక్షణం. ఆ దెప్పితే కానీ దిగిరాడేమో ఆయన కూడా. అందుకని కలడో లేడో, అయ్యో మళ్ళీ అజ్ఞానంలో పడ్డానే అనుకున్నాడు.